ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘనస్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarters IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
1981 భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.